ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన పరమాత్మకి ఒక క్షోభ్యత కలిగింది. ఈ సృష్టి అంతా చైతన్యంతో నిండి ఉన్నది. ఆ చైతన్యాన్ని మహాశక్తి అంటారు, లేక ఆదిశక్తి అంటారు. ఈ ఆదిశక్తి లేక చైతన్య శక్తి అంతటా వ్యాపించి ఉంటుంది, ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అది ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది, కానీ దానికి రూపం లేదు, దానికి గుణం లేదు, దానికి కర్మ లేదు. గుణరూప కర్మములు ధరిస్తుంది, విడిచిపెడుతూ ఉంటుంది. అందుకే 6 లక్షణములు లేనిది అన్నారు చైతన్యాన్ని. చైతన్యాన్ని ఏమని చెప్పారు? అవికారుడు. మీరు విష్ణు సహస్రనామంలో ఉన్నారా? అవికారః అని ఒక నామం ఉన్నది, వికారములు లేనివాడు. వికారములు అంటే ఏమిటి? ఉనికి, ఉండుట అన్నమాట. ఉండడం ఉండదు, ఉండకపోవడం ఉండదు. రెండోది పుట్టుట. మనందరం పుట్టాం, ఆయనకు పుట్టడం లేదు. అదేమిటండి, ఉనికి పుట్టడం లేకుండా ఎలా ఉంటారు అంటారేమో. అంతటా ఉన్నదానికి ఫలానా చోటే ఉండడం అనేది ఉండదు కదా. ఆయన చూచాం, సత్యనారాయణ గారిని చూడగానే కుర్చీలో కూర్చున్నారు. అంటే అది ఆయన ఉనికి, ఆయన ఉనికి ప్రస్తుతం కుర్చీ. కానీ పరమాత్ముడు అంతటా ఉన్నాడు. ఎక్కడున్నాడు, ఎక్కడ లేడని ఎవడ చెప్పగలడు? కరెంటు తీగలో కరెంటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా అని అడిగితే అది తెలివి తక్కువతాను. ఎందుకంటే తీగ అంతా వ్యాపిస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచైనా మనం దాంట్లోంచి చైతన్యాన్ని లాక్కోవచ్చు. కాబట్టి ఒకచోటే నిశ్చయముగా ఉన్నది అని చెప్పడానికి వీలు లేనివాడు ఉనికి లేనివాడు. ఇక రెండవది పుట్టడం. భగవంతుడికి మనకి తేడా ఉంది. మనం ఎంత వద్దనుకున్నా మనం పుడతాం, మనకి స్వేచ్ఛ లేదు. ఎక్కడ పుట్టాలో మన నిర్ణయం లేదు, ఎక్కడ పుట్టకూడదో అది మనం నిర్ణయించుకోలేము, ఎప్పుడు పోవాలో నిర్ణయించుకోలేము, ఎంతకాలం ఉండాలో నిర్ణయించుకోలేము. మంత్రి పదవి లాంటిది అది. ఎప్పుడు రాజీనామాలు అడుగుతారో, ఎప్పుడు వస్తాయో తెలియవు. దానికి దీనికి చాలా గొప్ప పోలిక అన్నమాట. కానీ పరమాత్ముడు అలా కాదు, మనలాగా పుట్టడు. తనంత తాను స్వేచ్ఛతో ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగలడు. కృష్ణుడిగా అవతరించాలనుకున్నాడు, వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ కృష్ణ రూపంతో ఆయన దర్శనం ఇవ్వగలడు, మనం ఇవ్వలేము. అందుకని మనల్ది పుట్టుక, ఆయనది అవతారం. రాముడు అవతారం. ఇప్పటికీ రాముడు ఎంతోమందికి దర్శనమిస్తున్నాడు. హిమాలయాల్లో గంధమాదన పర్వతం ఉన్నది, ఆంజనేయుడు అక్కడ ఎంతోమందికి దర్శనమిచ్చాడు. అవి అవతారాలు. నరసింహ అవతారంతో ఆయన ఎక్కడైనా కనపడగలడు, అది అవతారం. అవతారంలో స్వేచ్ఛ ఉంది, ఎలా కావాలంటే అలా రాగలడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రాగలడు, వద్దంటే వెళ్ళిపోగలడు. కానీ మనది జన్మము, భవము, తెలుగులో పుట్టుక, దీనికి స్వేచ్ఛ లేదు. వద్దంటే వదలలేము, కావాలంటే రాదు. మనం పుట్టాలనుకుంటామా? రేపు పొద్దున పోవద్దు బాబోయ్ అనుకుంటే పోకుండా ఉంటామా? ఎంత కష్టపడ్డామండి, ఇంత బిల్డింగులు కట్టుకున్నామండి, ఇది వదిలి ఎలా పెడతామండి అని ఎంతోమంది పాపం దుఃఖపడుతూ ఉంటారు. ఏం చేస్తాం, ఎన్ని కట్టుకున్నా కట్టుకున్నదాన్ని కూడా వదిలి విడిపోక తప్పదు. అలా వెళ్లకుండా ఉండాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కుదరటం లేదు కదా. అందుకని పుట్టుక అన్నారు దీన్ని, దాన్ని అవతారం అన్నారు. భగవంతుడికి ఒకటి ఉనికి లేదు, ఈ పుట్టడం లేదు. మూడవది పెరగడం. పెరగడము లేదు ఆయనకి. అందుకే బాలకృష్ణుడిగా ఉండగలడు, పెద్ద కృష్ణుడిగా ఉండగలడు ఆయన. మనకి చిన్నప్పుడున్న రూపం రమ్మంటే ఏదో అలాంటి పక్కనట్టండి. కానీ ఎక్కువ మంది చిన్నప్పుడు ఎంత అందంగా ఉంటారో, ముసలాళ్ళకి అంత అసహ్యంగా అయిపోతారు. దిక్కుమాలిన తెల్లని మేసాలు, తెల్లని గొడ్డలు, ఆ తెల్లని జుట్టు, ఊడిపోయిన జుట్టు, అయ్యో ఆ పాత రోజులు ఫోటోలు చూసుకుని ఎంత బాగున్నాను ఇప్పుడు ఇలా ఉన్నానే అనుకుంటారు పాపం. ఎంత గింజుకున్నా రూపం రమ్మంటే రాదు. ఈ పెరగడం అనేది మన లక్షణం. ఆయనకి పెరుగుడు ఉండదు, పెరిగితే తరుగుతాడు కనుక. నాలుగవది ఇందాక చెప్పానా, 3 పెరగడం, 4 తరగడం, ఈ రెండూ లేవు ఆయనకి. ఎలా కావాలంటే అలాగే ఉండగలదు ఆ శక్తి. ఆ తర్వాత పరిణామం చెందడం, అంటే మార్పు చెందడం. మార్పు అందరికీ అవసరమే, వద్దన్నా కుదరదు. మొన్నటిదాకా పరిగెత్తిన వాళ్ళని ఇవాళ చూడండి, వీల్ చైర్లో కనబడుతున్నారా లేదా? కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చున్నవాడు కుర్చీలు ఎక్కుతున్నారు. కుర్చీలు ఎక్కిన వాళ్ళు ఆ తర్వాత అసలు కనపడకుండా గోడెక్కుతున్నారు, కొండెక్కేస్తున్నారు. మార్పు చెందుతూ ఉంటారు అలా క్రమక్రమంగా. ఈ మార్పులు ఆయనలో ఉండవు. ఎప్పుడు పరమాత్మ అంటే ఒకే రకం ఉంటాడు. క్షీరసాగరంలోకి వెళ్ళి ఆయన చూసిన నారదాదులు ఎప్పుడు చూసినా అలాగే ఉంటాడు ఆయన. ఆఖరిది 6వది నాశనం. ఆయనకి నాశనం లేదు. మన రూపం మార్పులు చెంది చెంది పరిణామాలు చెంది చెంది తర్వాత కనబడకుండా పోతుంది. ఒకప్పుడు ఒక ఆయన ఉండేవాడండి, ఏం చెప్పాడండి పురాణాలు, గుంటూరు వచ్చి 48 రోజులు 19 రోజులు చెప్పేశాడు అంటారన్నమాట, ఓ 30 ఏళ్ళ తర్వాత నా గురించి అంటే. అప్పటికి ఈ మనిషి కనపడ్డాం, ఇంకో 30 ఏళ్ళు గ్యారంటీగా ఉంటామండి. ఇప్పటికి అర్థమైందా మీకు? ఇప్పటికీ అర్థం కాలేదా? కాబట్టి కనీసం 30 ఏళ్ళను ఉండబడ్డారా బాబు నన్ను. కాస్త పురాణాలు అంటే ఆరోగ్యం కదా. ఈ 6 వికృతులు లేని వాణ్ణి అవికార అవికారాయ నిత్యాయ శుద్ధాయ పరమాత్మనే, పరమాత్ముడు అటువంటి అవికారుడు. ఈ 2వ సర్కలో పరాశరుడు ఎత్తుకోవడమే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరోపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే ఈ శ్లోకంతో ప్రారంభించాడు పరాశరుడు. విష్ణు పురాణం ప్రారంభమే ఈ శ్లోకంతో మొదలెట్టాడు. దీన్నే చాలామంది విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకాల్లో చేర్చుకున్నారు. నిజానికి ఇది ఇక్కడ శ్లోకం. ఏ వికారము లేనివాడు, ఇందాక చెప్పిన ఉనికి, పుట్టడం, పెరగడం, తరగడం, మార్పు చెందడం, నాశనం పొందడం అనే 6 రకాల వికారములు లేనివాడు. శుద్ధాయ, ఆయన శుద్ధస్వరూపుడు, అందులో కల్తీ లేదు. బంగారంలో ఒక గొలుసుగా మారేటప్పుడు కొంత కల్తీ కలుపుతారు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 24 క్యారెట్లు అంటారు, కానీ 24 క్యారెట్లు కూడా 24 ఉండదు మళ్ళీ. ఎప్పటికైనా అందులో ఏదో ఎంతో కొంత శాల్తీలో కల్తీ ఉంటుంది, కుదరదు అట్లయితే ఆభరణం అవ్వదట. కానీ పరమాత్ముడు నిత్యశుద్ధుడు, అందులో ఏ విధమైన అశుద్ధ పదార్థం ఉండదు, కాలుష్యం ఉండదు, నిత్యం ఉంటాడు ఆయన. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉంటున్నాడు, రేపు ఉంటాడు, సర్వకాల సర్వావస్థలలో ఉంటాడు. మన ఆత్మని జీవాత్మ అన్నారు. జీవుడి యొక్క శరీరంలో ప్రవేశించిన సూక్ష్మాత్మ జీవాత్మ. అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మలన్నిటి యొక్క సమష్టి రూపం పరమాత్మ. అందుకే ఆయన పరమ ఆత్మస్వరూపుడు. ఆయన ఒకే స్వరూపుడు, ఏకైక స్వరూపుడు ఆయన. ఇంకా ఆయన తప్ప మరొకటి లేడు. అది సత్పదార్థం. సత్పదార్థము అంటే అన్నిటికీ ఉండడానికి మూల కారణమైన పదార్థం, ఇన్నింటిని సృష్టించడానికి పనికొచ్చే పదార్థం. అటువంటి సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించిన విష్ణువునకు నమస్కారము. విష్ణువు అంటే వ్యాపకశీలుడు, అంతటా వ్యాపిస్తాడు, ఇక్కడ అక్కడ అనడానికి వీల్లేదు. సర్వజిష్ణవే, జిష్ణువు అంటే జయం పొందేవాడు, జయశీలుడు. ఒక పని మొదలు పెడితే అందులో అపజయం లేకుండా ఎప్పుడూ జయమే పొందగలిగితే అటువంటి శబ్దానికి జిష్ణువు అని పేరు అనమాట. విష్ణువునికి జిష్ణువు అని ఎందుకు పేరు? ఆయనకి ఎప్పుడు ఎక్కడ అపజయం ఉండదు. అవతారం ఎత్తినప్పుడు కూడా ఆ రూపంతో చేయలేని పనులు ఇతరుల చేత చేయిస్తూ ఉంటాడు. ఆయన కృష్ణావతారంలో చేయలేని పనులు కృష్ణుడిగా కాకుండా ముచ్చుకుందుడి ద్వారా కొందరిని చంపించాడు, భీముడితో కొందరిని చంపించాడు, ధర్మరాజు చేత కొందరిని చంపించాడు, అర్జునుడి చేత కొంతమందిని చంపించాడు. ఎవరి చేత ఏ పని చేయించాలో అలా చేయిస్తూ ఎప్పుడూ జయము తప్ప అపజయం ఎరగని వాడు కనుక ఆయన జిష్ణువు అన్నారు. అటువంటి పరమాత్మకి శుద్ధ చైతన్య స్వరూపుడు అని పేరు. ఆయన ఎప్పుడు పరిణామం చెందడు, కానీ కదలుతూ ఉంటాడు చైతన్యం కనుక. అలా కదలుతూ ఒకసారి అనుకున్నట లోకాలని సృష్టించాలి అని ఆయనకు సంకల్పం పుట్టింది. అప్పుడు ఆయన శరీరాన్ని 3గా మార్చుకున్నాడు. అవే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే పేరుతో ఆయన త్రిమూర్తి ఆత్మకుడయ్యాడు. ఈ 3 ఒకటే, కానీ ఆ 3 కింద కనపడుతూ అజ్ఞానులను భ్రమలో పెడుతూ ఉంటాయి, భ్రమింపచేస్తూ ఉంటాయి. ఈ త్రిమూర్తుల్లో ఒకడైన బ్రహ్మగారు హిరణ్య గర్భుడు అని పిలువబడ్డాడు. ఆయన శ్రీమన్నారాయణుని బొడ్డులోనూ ఉన్న తామర పువ్వులోంచి పుట్టుకొచ్చాడు. ఆయన రేతస్సు హిరణ్యవర్ణంలో ఉండేది కనుక హిరణ్య రేతస్సుడని పిలువబడ్డాడు. ఈయన సృష్టికర్త అయ్యాడు. బ్రహ్మగారు సృష్టించిన వాళ్ళందరినీ పోషిస్తూ వారికి ఉనికి కల్పించే బాధ్యత శ్రీ మహావిష్ణువు స్వీకరించాడు. వీళ్ళందరినీ తిరిగి సంహరించి లయం చేసుకుని తనలో కలుపుకునేది శివరూపంతో పరమాత్మ సేకరించాడు. ముందుగా బ్రహ్మగారు హరికి నమస్కరించి హరి ఆజ్ఞతో సృష్టి చేయాలనుకున్నాడు. ఎంత ప్రయత్నించినా సృష్టి ఎలా చేయాలో ఆయనకు తెలియలేదట. ఎవరిని సృష్టిద్దాం, ఎలా సృష్టిద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆయన నా బుర్రతో ఏ ఆలోచన చేయలేకపోతున్నాను, ఆలోచనతో సృష్టి చేయలేకపోతున్నాను. కాబట్టి దీనికి తపస్సే ముఖ్యమనుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశాడు, కఠోర తపస్సు చేశాడు. ఆ తపస్శక్తికి మెచ్చుకుని విష్ణు, ముందుగా నీవు సృష్టి పెరగడానికి సహాయకుల్ని సృష్టించుకో అన్నాడు. అప్పుడు బ్రహ్మ యొక్క ముఖం నుంచి, మనస్సు నుంచి మహాత్ములు కొందరు పుట్టుకొచ్చారు. మరీచి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్ష ప్రజాపతి, ఇటువంటి వాళ్ళు ప్రజాపతులంతా బ్రహ్మ మానస పుత్రులై పుట్టారు. నారదుడు, సనక సనందనాథులు వీరు కేవలం ముఖం నుంచి కాక మనస్సంకల్పంతో పుట్టారు. వీరితో పాటు కొంతమంది మహర్షుల్ని కూడా తన మనస్సంకల్పంతో పుట్టించాడు. అందుకే బ్రహ్మగారి ముఖం నుంచి, సంకల్పం నుంచి పుట్టినటువంటి వాళ్ళు ప్రజాపతులుగా, బ్రహ్మ మానస పుత్రులుగా పిలువబడ్డారు. వీరి కోసం మళ్ళీ ఆయన స్త్రీలను సృష్టించాడు. దక్షుడికి వీరిని మొదలైనటువంటి భార్యలను ఇచ్చాడు. వశిష్ఠాది మహర్షులకి ఆయా ప్రాణులకి తగినటువంటి భార్యలను అందించాడు. మరీచి అనే ఆయనకు కూడా మారీచిని అని పేరు కలిగిన స్త్రీనిచ్చాడు. ఈ ఇద్దరికి కశ్యపుడు అనే ప్రజాపతి పుట్టుకొచ్చాడు. ఈ కశ్యప ప్రజాపతి దక్షుడి కుమార్తెల్లో పదవుకరిని పెళ్లి చేసుకున్నాడు. అదితి, దితి, వినత, కద్రువ, శ్యాన మొదలైన వాళ్ళు. వీళ్ళందరూ అలా పెరుగుతున్నారు, కానీ ఇంకా సృష్టి అభివృద్ధి అవ్వలేదు. ప్రత్యేకించి మానవ జాతిని సృష్టించాలనిపించింది ఆయనకి. అందుకని వెంటనే ఏం చేశాడు, కుడి చేతు నుంచి ఒక మహాపురుషుడిని సృష్టించాడు. ఈ బ్రహ్మగారికి స్వయంభూ లేక ఆత్మభూ అని పేరు. బ్రహ్మాత్మభూ స్వరజ్యేష్ఠ పరమేష్ఠి పితామహ. బ్రహ్మ ఆత్మభూ పరమేష్ఠి పితామహుడు స్వరజ్యేష్ఠుడు, ఇవన్నీ బ్రహ్మగారి పేర్లు. అందులో ఆయనకి ఆత్మభూ అంటే తనంత తాను పుట్టినవాడు అని అర్థం. తనయంత తాను విష్ణువు యొక్క బొడ్డులో నుంచి ఒక రూపంతో ఆవిర్భవించాడు. అందుకనే స్వయంభూ లేక ఆత్మభూ అంటారు. ఆయన కుడి చేతు నుంచి పుట్టినవాడు అవడం వల్ల ఒక మహాపురుషుడికి స్వయంభువమనువు అని పేరు వచ్చింది. అతడు బంగారపు రంగులో ఉండేవాడు, పరమసుందరుడు, మహాశక్తివంతుడు. అతడు కుడి చేతి నుంచి పుట్టాడనమాట, బ్రహ్మగారి కుడి చేతిని అండి. ఎడమ చేతి నుంచి పరమసుందరీమణిని సృష్టించాడు ఆయన. కొన్ని వందల మంది స్త్రీల సౌందర్యం అంతా ఆవిడలో కనపడిందిట. కొంతమందిలో ఒక్కొక్క ఆకర్షణ ఉంటుందండి. ఒక్కొక్కడికి ముక్కు బాగుంటుంది, ఒక్కొక్కడికి బొజ్జ బాగుంటుంది, ఒక్కొక్కరికి శంఖంలా ఉంటుంది చక్క మెడ, కొందరికి చేతులు బాగుంటాయి, కొందరికి కాళ్ళు బాగుంటాయి, కొందరికి చెవులు బాగుంటాయి. కానీ అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు ఈ సృష్టిలో ఎక్కడ ఉండరు, చాలా అరుదుగా ఉంటారు. ఏదో ఒక లోపం ఉంటుంది. భగవంతుడు ప్రతి వ్యక్తిలో ఒక లోపం పెడతాడనమాట. సకలావయవాలు తీర్చిదిద్దినట్లుగా ఉండే సౌందర్యవంతులు ఎంతమంది ఉంటారండి? ఏదో గుంటూరులో ఇలాంటి పుణ్యాత్తులు ఉన్నారు పక్కన పెడితే. సాధారణంగా ఎక్కడో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక లోపం. కానీ బ్రహ్మగారి ఎడమ చేతి నుంచి పుట్టిన స్త్రీలో సుందరీముడులు అందరిలో ఉన్న సౌందర్య లక్షణాలన్నీ ఒక చోట చేరేట. అందుకని కొన్ని వందల మందిలో ఉన్న సౌందర్య లక్షణములన్నీ ఆవిడలో ఉన్నాయి కనుక శతరూప అన్నారు ఆవిడ. ఇప్పుడు బ్రహ్మగారు ఈ శతరూపని, స్వయంభవ మనువుని దగ్గరికి పిలిచి, నాయనలారా, మీ ఇద్దరు మానవుల్ని సృష్టించండి. ఇప్పటివరకు నా మనస్సంకల్పంతో లేక ముఖం నుంచి ఎంతోమందిని సృష్టించాను, మానవులు ఇంతవరకు ఇంకా పుట్టలేదు. దేవజాతి వాళ్ళు ప్రజాపతులే పుట్టారు. మీ ఇద్దరిని దంపతులుగా చేరుస్తున్నాను. మీ ఇద్దరు స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా, మైథున క్రియ ద్వారా సృష్టిని పెంచండి అని వారిద్దరిని దంపతుల్ని చేశాడు. మొట్టమొదటి దంపతులు మానవులకి తల్లిదండ్రులైన వాళ్ళు, మొదటి దంపతులు ఈ స్వయంభువు శతరూప. ఆయనకి మనువు అని పేరు. ఆ మనువు యొక్క సంతానం కనుక మనకి ఏమని పేరు వచ్చింది, మానవులు. మానవుడు అంటే మనువు యొక్క సంతానం. పెచ్చపెరుగు తెలివిక మనువాదం మనువాదం అని ఏడుస్తారు, కానీ మనువు యొక్క సంతానం మానవులు అంటే ఆయన లేకపోతే మానవ శబ్దమే లేదు, నువ్వు రాక్షసుడు అవుతావు లేకపోతే. ఈ విధంగా వాళ్ళిద్దరు దంపతులు అయ్యారు. వారికి ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు. తర్వాత కూతుళ్ళు చాలామంది పుట్టారు, అందులో కూతురికి దేవహూతి అని పేరు. ఈ దేవహూతి మహాత్మురాలు, ఈవిడ వల్ల లోకంలో యోగశాస్త్రం ప్రసిద్ధికెక్కుతుంది అని ఆకాశవాణి పలికింది. వెంటనే స్వయంభవ మనువు ఈమెను ఎవరికిచ్చి పెళ్లి చేద్దామా అనుకున్నట్ట. ఈవిడ వల్ల యోగశాస్త్రం లోకంలో ప్రసిద్ధికెక్కుతుందని ఆకాశవాణి పలికింది కదా, కాబట్టి అటువంటి భర్త దొరకాలి ఈవిడికి అని బ్రహ్మ దగ్గరికి వెళితే బ్రహ్మగారు అన్నాడు, కర్దముడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు, నా ముఖం నుంచి పుట్టాడు, ఆయనకిచ్చి అమ్మాయిని పెళ్లి చేయాలంట. వెంటనే స్వయంభూ ఒక విమానం ఎక్కి ఈ అమ్మాయిని కర్దముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవహూతి అని పేరు కలిగిన తన కూతుని వెంట పెట్టుకుని కర్దమ ప్రజాపతి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో కర్దముడు హిమాలయ పర్వతాల్లో మహాతపస్సు చేస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన నీకు నమస్కారం, మహాత్ముడివి నువ్వు, యోగివి, బ్రహ్మ మానసపుత్రుడివి, పైగా ప్రజాపతుల్లో ఒకడివి, బ్రహ్మగారు నిన్ను నా అల్లుడు కావాలని కోరాడు, ఈ అమ్మాయిని దేవహూతి నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను అన్నట్ట. నేను మాట్లాడేదాకా తనంత తాను మాట్లాడకుండా ఉంటే ఆమెను స్వీకరిస్తానన్నాడు ఈయన. వెంటనే ఈయన దేవహూతి దగ్గరికి తిరిగాడు. అమ్మాయి కండిషన్ విన్నావు కదా అంటే, తనంత తాను ఆయన పలకరించేదాకా పెళ్ళైనా నేను ఆయనతో మాట్లాడకూడదు అంతే కదా, ఓకే అంది ఆవిడ. ఇలా ఎంతమంది అంటారండి, పెళ్ళయ్యేటప్పుడు భర్తగారు కండిషన్ పెట్టి తనంత తాను మాట్లాడకూడదు, నేను అంటేనే మాట్లాడాలి అంటే ఆ కాపురాలు సాగం కష్టం. ఏదో ఆ కాలం వేరు, ఆ మహాత్మురాలు వేరు, ఆ అన్నవాడు గొప్పవాడు. ఇప్పుడంతా తిక్కమేడ ఎక్కువైపోయింది, మగవాళ్ళకి తిక్కే ఆడవాళ్ళకి తిక్కే వచ్చేస్తుంది, ఏమిటో తెలియట్లేదు కానీ ఆ అంటే ఉంటే కోపం వచ్చేస్తుంది. అంత కోపం రాకూడదు, ఇద్దరు ఐక్యవచ్యంతో ఉండాలి. దంపతులు అంటే ఎలా ఉండాలండి, ఎంతో ప్రేమతో కలిసి ఉండాలి, అప్పుడు సృష్టి కలిసి ఉంటుంది. చిన్న చిన్న విషయాలకి తీవ్ర క్రోధం తెచ్చుకుని విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. విడాకులు ఇంకా తప్పనిసరి పరిస్థితి వెళ్ళాలట. ఒక దుర్మార్గుడు నీచుండప్పుడు ఆ దుర్మార్గుడు నరికి అవతల పారేసే తప్పులేదు, అప్పుడు విడాకులు పుచ్చుకోవాలి. చిన్ని చిన్ని వాటికనమాట విడాకులు పుచ్చుకోకూడదు. పెసరట్ వేయి అన్నట్టు ఈ దుర్మార్గుడు. పాప ఇంట్లో పెసరట్ వేసే అలవాట్లేదు, నేను వేయలేనంది. పెసరట్టు అడిగితే కాదన్నావు కనుక విడాక్ 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 అన్నట్టు. పెసరట్టు కోసం విడాకులు ఏంటి, కర్మ కాకపోతే వీటి మీద పెసరట్టు అప్పుడు వేయాల్సింది అమ్మాయి ఒళ్ళు మండిపోయి, ఎరా నీకు పెసరట్టు కావాలో దానికోసం విడాకులు అట్టావా అని అట్లకాడ కాల్చి వాత ఎడితే మళ్ళీ జీవితంలో పెసరట్టు అడగడు, పెసరట్టు అడగడు అసలు. అలాగే ఆ మధ్యన ఒక ఆవిడ గాజులు అడిగిందిట, బంగారపు గాజులు, నేను కొనలేనన్నట్ట. గాజులు అడిగితే కాదన్నావు కనుక వెంటనే కోర్టులో వేసేస్తున్నానట. గాజుల కోసం విడాకుల దాకా వెళ్ళకండి, కాస్త బూతులు బుర్రలోంచి దులుపుకుని ఐక్యవచ్యంతో ఉండాలని ప్రయత్నిస్తాయి. ఎంత మంచివాళ్ళు అండి మీరు, అసలు పెళ్ళై 25 సంవత్సరాలు 50 పుట్టినరోజులు జరుపుకుంటారు. ఈ మధ్యన ఇవాళ ఎవరో ఫేస్బుక్లో పెట్టినాకు పెట్టారు, నాకు చూడడం చేత కాదు కదా, అందుకని గురువుగారు చూశారు ఎంత గొప్ప విషయమో, 50 ఏళ్ళు ఏంటంటే పెళ్ళై వీళ్ళకి అదొక ఘనకార్యం. 50 ఏళ్ళు కలుస్తున్నారంటే వాటిలో మరి ఏడాది గడిస్తేనే పండగ. ప్రతి సంవత్సరం పెళ్ళైన తర్వాత మొదటి వార్షికోత్సవం, ద్వితీయ వార్షికోత్సవం, ఏదో పురాణ వార్షికోత్సవం జరుపుకున్నట్టుగా, అష్టాదశ పురాణ వార్షికోత్సవం జరుపుకున్నట్టుగా జరుపుకుంటారు వాటి. చాలా గొప్ప విషయం, అలా కలిసి ఉండే రోజులు కలవాలని. ఆ మధ్యన ఒక ఆయన పురాణం చెప్పాను, ఒక ఆయన ఉన్నాళ్ళండి, ఆయన పాతకాలపు దాని ఏదో ఉంటుంది భార్యాభర్తలకు సంబంధించిన ప్రోగ్రాం, అందులో ఆయన పక్కన ఒక భార్య ఉంది. ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఈ మధ్యన ఇంకో భార్య ఉంది, ఇంక ఇక్కడ అందరూ అనమాట. ఇదేమిటి, అప్పుడు మీరేమో అందులో ఇంకొక ఆవిడ ఉంది ఈవిడ ఉందంటే ఆవిడ వెళ్ళిపోయిందిట, ఇప్పుడు ఇంకో పెళ్లి చేస్తున్నాడు చెప్పలేడు, పైగా అందరికీ దంపతులు ఐక్యవచ్యంతో ఉండాలంటాడు. ఇదో విచిత్రం కలియుగంలో, ఇలా గడ్డి పరకలు తయారవుతున్నాయి కలియుగంలో. ఆ అంటే ఊహ అంటే సార్, విడాకుల దాకా వెళ్ళిపోతే రోజుకో కాపురం అయితే ఎంత అధర్మం, అది సాధ్యమైనంత వరకు ఐక్యవచ్యంతో ఉండడానికి ప్రయత్నించాలట. ఇక తప్పనిసరి పరిస్థితి వస్తే, ప్రాణాపాయ స్థితి వస్తే అప్పుడు విడిచిపెడితే అందులో ఏ దోషమో ఉండదు. అది మనకే తెలుస్తుంది కదా, ఒక దుర్మార్గుడు మన బతకనవ్వట్లేదని తెలిసినప్పుడు వదిలేయి, ఏం చేస్తాం మరి? ప్రాణం పోతుంది కదా, ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని శాస్త్రం చెబుతుంది కదా. ప్రాణాపాయ స్థితులు ఏదైనా చేయొచ్చుట, అప్పుడు ఏం చేసినా దోషం కాదు. అలాగే ఏ కార్యక్రమంలో అసత్యాలు ఆడేటప్పుడు కూడా ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పలుకు బొంకు సత్యాతిశయంబయండ్రు వహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు అంటారు. ప్రాణాతురుడైనప్పుడు పెళ్ళళ్ళల్లో చిన్న చిన్న అసత్యాలు ఆడచ్చు, కొట్లాడుకోవచ్చు, కానీ అనవసరంగా కొట్టుకోకూడదు. దేవహూతి ఏ దివ్యశక్తితో ఉన్నదో మనకి దీన్ని బట్టి తెలుస్తున్నది. ఆవిడికి భర్త గొప్పతనం అర్థమయ్యింది. అందుకని ఆయనని నేను పలకరించను, ఆయన్ని పెళ్లి చేసుకుంటానని కర్తముడు మారు మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి అయింది అండి వాడికి. రోజు హిమాలయ పర్వతాల్లో అలా కళ్ళు మూసుకుని తపస్సు చేసేవాడు. ఏదో అప్పుడప్పుడు కళ్ళు తెరిచేవాడు, తెరిచి కమండలం అనేవాడట, ఆ కమండలం తెచ్చేది. నీళ్లు అనేవాడు, కమండలంలో నీళ్లు పోసేది. దండం అంటే దండం, ఇంకేం మాట్లాడకూడదు. ఆయన ఏమంటే అది మాట్లాడకూడదని కండిషన్ కదా. 1000 ఏళ్ళు అలాగా ఆయన తపస్సు చేశాడు. ఈ 1000 ఏళ్ళు పెళ్ళయి కూడా ఆయన దగ్గర కూర్చుంది. ఆవిడ ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా, అందుకని చక్క 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 క్షణాల్లో స్నానం చేసేది పాపం. అట్టకట్టేసిన జుట్టును కూడా జడలు వేసుకోవడానికి లేక అలా జటాజోటాలు కట్టుకుంది. తోముకుని కూడా స్నానం చేసేది కాదు, ఎందుకంటే ఏ టైంలో ఈ భర్త గారు కళ్ళు తెరిచి నీళ్ళు అంటాడో తెలియదు. పిలిచినప్పుడు పలకాలి, పిలవనప్పుడు పలకకూడదు. అందుకని ఎప్పుడు ఎదురుకుండా కూర్చోవడమే చాలా కష్టం. అది ఆవిడ కాబట్టి మహాత్పురాలు కాబట్టి ఆ పని చేయగలిగింది. మనం నాయన వస్తున్నావా అంటే బాత్రూంలో ఉన్నానండి, ఫోన్ ఎత్తలేదని అంటారు ఇప్పుడు శిష్యులు. ఎవరు బాత్రూంలో ఉన్నారో ఎవరు ఎత్తారో ఏం తెలియదు మనకి, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. కానీ ఆ రోజుల్లో ఆవిడ ఎదురుకుండా కూర్చుందిట 1000 ఏళ్ళు పైగా, ఒకరోజు కాదు 2 రోజులు కాదు. 1000 ఏళ్ళు అయ్యాక కర్తముడు ఒకరోజున కళ్ళు తెరిచి 2 చేతులు చాచి ఆవిడ 2 చేతులు పట్టుకుని, దేవహూతి నేను మహాతపస్సు చేస్తూ ఆ తపస్సుతో పాటు నిన్ను పరీక్షించాను, నా పరీక్షలో పూర్తిగా ఉత్తీర్ణురాలివయ్యావు. 1000 సంవత్సరముల కఠోర దీక్ష నువ్వు నాతో ఎలా అనుభవించావో తెలియటం లేదు. నిద్ర ఆహారం అన్నీ విడిచిపెట్టి యవ్వనమంతా త్యాగం చేసి నా ఎదురుకుండా కూర్చున్నావు. నీ ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోతున్నా సరిగ్గా స్నానం చేయలేకపోయావు. వేళకి తిండి లేదు, నేను పెడితే తినడం లేతే లేదు, నిద్ర సరిగ్గా లేదు, నీ కళ్ళు లోతుకుపోయాయి. ఇది నాకు ఆశ్చర్యము కలిగిస్తున్నది. ఇప్పుడు నువ్వు కోరుకో, ఏం కావాలి నీకు అన్నాడు. ఈయన శక్తి ఆవిడికి తెలుసు. 1000 ఏళ్ళు కదలకుండా ఎవడు తపస్సు చేస్తాడండి, అప్పుడే ఇతడు మహాత్ముడని ఆవిడకి తెలుసు. కనుక నేను పెళ్లి చేసుకుని నీతో దాంపత్య సుఖాలు అనుభవించాలనుకున్నాను, కుదరలేదు. 1000 ఏళ్ళు నువ్వు నీ ఎదురుగుండా పెట్టి నన్ను అలా కూర్చోబెట్టావు, కాబట్టి నాకు స్త్రీ పురుష సాంగత్యంలో ఉన్నటువంటి మాధుర్యం చవి చూపించు అంది. ఆయన నవ్వాడు, ఆయన మాయమైపోయాడు, కనపడలేదు. ఇదేమిట్రా అనుకునే లోపు అందమైన ఒక విమానం ఆకాశం నుంచి దిగింది. ఆ విమానంలో 16,000 మంది సుందరీమణులైన స్త్రీలు ఉన్నారు. వాళ్ళంతా కిందకు వచ్చి ఈ దేవహూతిని హిమాలయాల్లో ఉన్నటువంటి ఒక మందాకిని దగ్గరికి తీసుకెళ్లారు. అందులో ముంచి స్నానం చేయించారు. స్నానం చేయడంతో అంతఃపూర్వం కంటే ఇంకా సుందరిగా మారిపోయింది ఆవిడ. ఓహో, ఇది భర్తగారు చేసిన ఏర్పాటుని కనిపెట్టింది. వాళ్ళు స్నానం చేయించగానే ఈవిడ శరీరం పుష్టిగా అందంగా తయారైంది. వాళ్ళల్లో కొందరు వచ్చి గంధం పూశారు, కొందరు నగలు అలంకరించారు, కొందరేమో తల వెంట్రుకలు దువ్వారు. అట్టగట్టిన చుట్టంతా విడదీసి దువ్వి చక్కని జడ తయారు చేశారు, అలంకారం చేశారు. ఆవిడ శరీరం అంతా సుగంధంతో నిండిపోయింది. తన రూపం అద్దంలో చూసుకుని తానే ఊర్చిపోయింది. ఆ తర్వాత విమానం ఎక్కించారు వాళ్ళు 16,000 మంది. ఒక్కడుంటే తల్లిదానికి అసిస్టెంట్, ఎంతమంది ఉండి నీకు పువ్వులు కావాలా, నవ్వులు కావాలా, జడగంటలు కావాలా, ముక్కు నత్తు కావాలా, కంకణం కావాలా అని అడగడం మొదలెట్టారు. నాకెవరూ వద్దు, నా భర్త కావాలంది ఆవిడ. ఇవేం వద్దంది. అంటూ ఉండగానే ఇంకో విమానం వచ్చింది అక్కడికి. ఆ విమానంలోంచి మంచి సుందరుడు, పరమసుందరాకారుడు, నన్ను కూడా మించిన అందగాళ్ళు అండి ఆయన. అటువంటి వాడు ఒకడు వచ్చాడు. ఆయన ఎవరో చూస్తూ ఉంటే ఏం దేవహూతి నన్ను గుర్తుపట్టలేదా అన్నట్ట. ఆయనే భర్త గారు. అంతపూర్వం ఏమో గడ్డాలు, దిక్కుమాలిన వేషాలు, జటాజుటాలతో ముసలాళ్ళు అయిపోయినటువంటి భర్త గారు ఇప్పుడు చూస్తే నవమన్మథాకారుడు, నవమన్మథాకార అని పూర్వం పాడేవారే అలా ఉన్నాడు ఆయన. ఆవిడకి మధ్య పోయిందనమాట. ఈయన కామరూపుడు, ఏ రూపం కావాలంటే రూపం ధరించగలడని అర్థమైపోయింది. మంచి కుర్రవాళ్ళ మారిపోయాట. ఇంకేముంది, ఆ ఇద్దరు ఒక విమానంలో చేరారు. పగలు లేదు, రాత్రి లేదు, పాటలు పాడుకున్నారు, అలంకరించుకున్నారు, కబుర్లు చెప్పుకున్నారు, రతిక్రీడలు జరిపారు, హాయిగా ప్రపంచమంతా చుట్టారు, అన్ని లోకాలు తిరిగారు. ఒకరోజా రెండు రోజుల 1000 ఏళ్ళు ఈయన తపస్సు చేస్తున్నప్పుడు ఆవిడ ఎదురుగుండా కూర్చుని సేవ చేసింది. ఇప్పుడు విమానంలో 1000 ఏళ్ళు తిరిగారు వాడు. 1000 ఏళ్ళు 1000 క్షణాల్లో గడిచిపోయాట. ఆనందంగా ఉన్నప్పుడు రోజులు గడిచిపోతాయి, టక 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 వెళ్ళిపోయాయి. 1000 ఏళ్ళు అయ్యాక, సుందరి నేను నీతో కాపురం చేస్తానని మాట ఇచ్చాను, 1000 ఏళ్ళు గడిచింది, నువ్వు చేసిన 1000 ఏళ్ల సేవకి 1000 ఏళ్ళు చాలనగానే ఆవిడకి మతిపోయి, అప్పుడే 1000 ఏళ్ళు గడిచేటండి నిజంగానా అంది. అంటే అబద్ధం ఆడతానా అన్నాడు ఈయన. సరిపోదండి, అంటే చెల్లుకు చెల్లు అవుతుంది, ఇంకొక 1000 ఏళ్ళు మీతో సుఖంగా గడపాలందిట. సరే అన్నాడు ఆయన. ఇంకో 1000 ఏళ్ళు గడిపేలోపు చాలామంది కూతుళ్ళు పుట్టుకొచ్చారు, ఆ తర్వాత కొడుకులు పుట్టారు. ఇక నేను వెళ్ళిపోతాను అన్నాడు ఆయన. ఏమండి, మీ దారి మీరు చూసుకుంటే నేనేమైపోతానంటే, నేను ముందే చెప్పాను, 2000 సంవత్సరాలు నీకు ప్రపంచంలో ఎవరూ పొందలేని సుఖాలు అందించి తిరిగాను. ఇదిగో కొడుకులు కూతుళ్ళు, వాళ్ళని చూసుకుంటూ సుఖంగా ఉండు, ఇక నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు ఆయన. అయితే ఓ పని చేద్దాం, వీళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యతలు నేను వహించలేను, కొడుకులకి కూతుళ్ళకి కాస్త పెళ్లి చేసి వెళ్ళిపోండి అంది. నా నెత్తి మీద మళ్ళీ కొత్త బాధ్యత పెట్టావా అని ఆయన. మంచి మంచి మహానుభావులైన ఋషుల్నేమో కూతుళ్ళకిచ్చి పెళ్లి చేశాడు, కొడుకులకి ప్రజాపతుల కుమార్తెలిచ్చి పెళ్లి చేశాడు. ఇక నేను వెళ్ళిరానంటే ఏమండో, కొడుకులు కోడళ్ళు అల్లుళ్ళు కూతుళ్ళు ఎవరి దారిని వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోతారు, ఇప్పుడు నేనేం చేయను, నాకు బోధలు చేసేవాడు ఒకటి కావాలి, మీ వల్ల ఒక మహాయోగి విష్ణుస్వరూపుడు కొడుకుగా పుట్టాలి అని. ఓరి మళ్ళీ ఇదోటి ఉందా అనుకున్నాడు ఆయన. వెంటనే శ్రీమన్నారాయణుడిని భక్తితో ధ్యానించాడు. ఆయన అనుగ్రహంతో ఆవిడ గర్భం ధరించి కొడుకుని కన్నది. శ్రీ మహావిష్ణువే తన అంశతో ఈ దేవహూతి గర్భంలోంచి పుత్రుడిగా పుట్టాడు. మంచి నల్లని రంగులో ఉండేవాడు ఆయన. ఆయన జటాచూటములు కూడా కపిల వర్ణంలో ఉండేవి, అందుకని ఇతనికి కపిలుడు అని పేరెట్టారు. ఆయన పేరు తెలియనివాడే ఉంటాడు, తిరుపతి జీవితంలో ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి ఉంటారా, కపిల తీర్థం అనే పేరు అనలేదా, ఆయన ఏర్పాటు చేసిన తీర్థం కపిల తీర్థం. అంటే కపిల మహర్షి అంటేనే జగత్ ప్రసిద్ధుడు. అమెరికా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కాలిఫోర్నియా అంటే కపిలుడి యొక్క అడవి, అది కపిలుడు తపస్సు చేసిన అడవి, అది కపిలారణ్యమే కాలిఫోర్నియా. అంతటి మహాత్ముడు సగరుడు అనే ఆయన 60,000 మంది కొడుకుల కంటే 60,000 మందిని కంటి మంటతో బూడిద తీసి పారవేసిన వాడు ఈ కపిలుడు, దేవహూతికి కర్దముడికి కొడుకు ఆయన. ఇప్పుడు కర్దముడు, ఇతడు విష్ణువు, యోగశాస్త్రము నీకు బోధించడానికి పుట్టాడు. ఒకప్పుడు నువ్వు పుట్టినప్పుడు ఆకాశవాణి నీ కడుపున యోగి పుడతాడు అని చెప్పింది, ఇదిగో అతడే ఇతడు, ఈ మహాత్ముడిని సేవించు. కొడుకు కదా అనుకో, కొడుకైనా దేవుడు దేవుడే, తల్లిగా ఆయన నిన్ను గౌరవించినా ఆయన్ని భగవంతుడిగా భావించు, భక్తితో సేవించు, తద్వారా నువ్వు తరిస్తావు, నువ్వు తరించడానికి నీకు ఒక గురువుని అందించాను, ఇక నన్ను మాత్రం పట్టుకోకు అని ఆ ఇద్దరికి రామ్ రామ్ బలికి వెళ్ళిపోయాడు. ఆయన తపస్సు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పటికి ఈవిడికి కూడా ఇక ఈ సంసార వ్యామోహం తగ్గింది కొంచెం. గురువుని ఆశ్రయించి గురువు ద్వారా యోగశాస్త్రం తెలుసుకోవాలనిపించింది. కుమారుడి దగ్గరకు వచ్చింది. పుట్టి పుట్టడంతో నల్లని జటాచూటములతో, నీలమేఘఛాయ శరీరంతో, మెడలో రుద్రాక్షలతో, చెవులకు రుద్రాక్ష పోగులతో, నల్లజింక చర్మంతో, దండంతో, కమండలంతో పుట్టిన మహాత్ముడు ఆయన. ఆయన దగ్గరకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసింది. భగవంతుడు భగవంతుడు కనుక తాను తల్లి, అతడు కొడుకు దీవించడం అనే భ్రమలోంచి బయటకు వచ్చి ఆయనకు నమస్కరించి, నాయన నీవు ఎవరువో నాకు తెలుసు, నీ ద్వారా యోగశాస్త్రాన్ని తెలుసుకుని తరించాలనుకుంటున్నాను, నన్ను అనుగ్రహించు అనగా అప్పుడు ఆయన ఆవిడికి సాంఖ్యయోగాన్ని వివరించాడు. ఆ సాంఖ్యయోగంలో కొంచెం సారాంశాన్ని మళ్ళీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో సాంఖ్యయోగము అనే పేరుతోటి ఒక యోగాన్ని అందించాడనమాట. చాలా పెద్దది సాంఖ్యయోగం అంటే. జీవుడు ఎప్పుడూ పరమాత్మని ధ్యానం చేస్తూ కొంతకాలానికి పరమాత్మలో లీనమైపోవాలి. దానికి తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా సర్వం పరమాత్మకి సమర్పించాలి అనే జ్ఞానాన్ని సాంఖ్యయోగం తెలియజేస్తోంది. ఎప్పటికైనా జీవాత్మకి పరమాత్మకి భేదం లేదు, జీవుడు శివుడైపోతాడు. అద్వైత తత్వాన్ని బోధించింది సాంఖ్యయోగం అంటే. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడు, కానీ పరమాత్మ స్వరూపంగా భావిస్తున్నాం కదా అని ఆ ప్రాణి ఇతరులకు అపకారం చేసినప్పుడు దాన్ని అవసరమైతే మొత్తి శిక్షించు అన్నాడు. పాము ఉందండి, అందులో పరమాత్మను చూడాలి, దానికి పాలు పోయి. కానీ ఆ పాము ఈ హాల్లోకి వచ్చి మిమ్మల్ని అందరినీ వరుసగా కాటేయడం మొదలెడితే ఏం చేయాలి? ఒక కర్ర పెట్టి బుర్ర పగలు కూడా చంపాలి, అప్పుడు దాని మీద జాలి చూపించకూడదు. ఇవన్నీ సాంఖ్యశాస్త్రం చెబుతున్న మాట. శాస్త్రములను నమ్మాలి, భగవంతుడు సర్వాంతర్యమైన గ్రహించాలి, అనవసరమైన కొత్త కొత్త వాటి వెంటబడి భ్రమలలో పడకూడదు అని సాంఖ్యశాస్త్రం చెబుతున్నది. శాస్త్రములను దుర్మార్గానికి వినియోగించకూడదని సాంఖ్యశాస్త్రం చెబుతున్నది. ఉదాహరణ, ఇప్పుడు జ్యోతిశాస్త్రం అలాగే పాడైపోతుంది. ఎంత గొప్పదండి జ్యోతిశాస్త్రం, కానీ శాస్త్రం గురించి తెలియని వాడు ఎవడబడితే వాడు బయలుదేరి నోటుకొచ్చినట్టు చెప్పేయటం. బాబోయ్ ఉగాది వచ్చిందంటే భయం వేస్తుంది కదా, ఎవడు పంచాంగం వాడిది? 5 లక్షలు చేతిలో పెడితే చాలు వాడికి, ఇంకేమైనా చెప్పేస్తారనమాట. నీకు 3వ కన్ను ఉంది, నీకు 6 తలకాయలు ఉన్నాయి, నీకు 30 తలకాయలు ఉన్నాయి, ఇదే శాస్త్రం చెప్పేది. ఆ పంచాంగంలో ఉందే, అసలు ఆ పంచాంగం గురించి నీకు ఏమైనా తెలుసా? ఇలాంటి పిచ్చి పిచ్చి ఒకళ్ళు అయితే చివరికి సరస్వతీదేవి కొండు వండిపోయి నేను 4 చీరికి చేస్తుంది. భాగవతంలో సరస్వతి జ్ఞాన కలేయథ అని ఉన్నది. భాగవతం దశమస్కంధంలో మూర్ఖుడు చదువుకుంటే ఎంత ప్రమాదమో చెప్పారు. చదువుకున్న మూర్ఖుడిలో సరస్వతి బాధపడుతుందటండి, అయ్యో నేను వీడి దగ్గర చేరాను, వీడి 4 వైపు చేరాను, వీడు చేసిన పుణ్యం వల్ల కదా వీడి దగ్గరకు వచ్చాను, కానీ వీడు దుర్వినియోగం చేస్తున్నాడు, చెప్పకూడదు చెబుతున్నాడు అనుకుంటుందిట. కాబట్టి ఇష్టం వచ్చిన చెప్పకూడదు. అలాంటివి శాస్త్రములను ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి చెబితే కొంపలు ఉలిగిపోతాయండి, చాలా ప్రమాదకరంగా ఉంది. దానివల్ల నక్షత్రాలకి పేపోరారి చెత్త ఈ పేర్లు ఇలాగే పెట్టంటాం. అసలు అలా ఎక్కడైనా పెట్టమని ఉందో? ఏ పురాణంలో అయినా ఏ శాస్త్రంలో అయినా ఉందో అక్కడెక్కడ ఉండదు. అలా ఉంటే రాముడికి పునర్వసు నక్షత్రంలో పుడితే రాముడిని ఎందుకు పేరెడతాం? జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వాడికి ధర్మరాజుని ఎందుకు పేరెట్టారు? ఎక్కడన్నా ఒక్కసారి పాత వాళ్ళని చూడండి. మరి శ్రీకృష్ణుడు రోహిణిలో పుట్టాడు, ఆయన నక్షత్రంలో ఉన్నదాన్ని పెట్టి పెట్టారు ఎక్కడ పేరు? అక్షరములు బీజ అక్షరములు, అనురాధ నా నీ నూనె అనే అక్షరములతో పేరు పెట్టు అంటే నా అనేది చెవిలో పలికి అప్పుడు పేరు పెట్టు అని అర్థం. చిత్త నక్షత్రంలో పుట్టినవాడికి పేపోరారి అంటే ఆ పే అని చెవిలో చెప్పి వేరే ఏదో పేరు పెట్టమని. ఆ అక్షరం ఉచ్చరించమన్నారు తప్ప ఆ అక్షరాన్ని పేరు కింద పెట్టమల్లా. కొన్ని మరి టీ టూ టోటే అని ఉంటాయి, ఆ టీ అనే అక్షరంతో ఏమొస్తుంది పేరు? అందుకని టేకా అని పేరెట్టారు. ఇక వచ్చిన వాళ్ళలో దానికి టేకాలు వేశారట. టో అనే అక్షరంతో పేరు సంస్కృతంలో ఉంటుంది అసలు, అందుకని టో అనే అక్షరంతో పేరు లేక టోపీ రాణి అని పేరెట్టారు. నిజంగా పెట్టారు ఇలాగ అమ్మాయికి, అందరికీ టోపీ వేసింది, చివరికి తనకి టోపీ వేసుకుంది. డీ డూ డోడే డీతో ఏముంటుంది, అందుకని డిరి అని పేరెట్టారు. ఇంకా అక్కడి నుంచి రోజు ఆ గోడచారు 116లో పాట పాడుకున్నట్టుగా డిరి అని ఇద్దరు పాడుకోవడం. ఏం పెచ్చబట్టిందండి చివరికి ఇది? డీడు డోడే అనే దాంతో పేర్లు అక్షరాలు ఏమైనా ఉంటాయి, డోతో ఏముంటుంది? డో అనే దాంతో అక్షరంతో పేరు లేక ఓ అబ్బాయికి డో అనే అక్షరముతో పేరు పెట్టండి అని నన్ను అడిగాడు. డోకు అని పేరెట్టుకో అన్నాను. హాయిగా ఇంక రోజు డోక్కుంటాడు, గొడవ ఉండదు. ఇంకేంత మించే చెబుతా దాంతో కాస్త కొస్త డోకి పొర్రి అని ఊరుంది ఉండో ఇవి పెడుతూ ఉంటే దారిలో శ్రీశైలం పెడుతూ ఉంటే హాయిగా ఆ పేరునైనా తలుచుకో డోకి పొర్రి అని పేరెట్టుకుంటే వాళ్ళైనా సంతోషిస్తారు కనీసం. కాబట్టి పేర్లు పెట్టుకోవడానికి కనుక అతల అక్షరాలతో ఎలా ఉంటాయి, కనీసపు జ్ఞానం లేకుండా నోటికి వచ్చినట్టు చెప్పేస్తే, అంటే మన పాత వాళ్ళంతా మన పురాణ పురుషులంతా వ్యర్థ పురుషులు వాళ్ళు ఏమన్నా మహాత్ములు, ఒక్కళ్ళకి ఎవరికైనా ఈ ఆలోచన వస్తున్నదా? ఇక మీద ఎప్పుడు మీరు అక్షరాలతో పేర్లు ఎవరన్నా పెట్టమంటే చి అనండి, మొహమాటలు లేకుండా చెప్పండి, ఏం పర్వాలేదు. అక్షరాలతో పేర్లు ఎక్కడన్నా ఉంటాయా సంస్కృతంలో చూపించు అని అడగండి డిక్షనరీలో, ఎక్కడుంటుంది అసలు? అందులో యకారంబును ఉవ్వు బొవ్వులను తెలుగు మాటలకు మొదట లేవు. తెలుగు మాటలకు యకారం ఉండదు. సంస్కృతంలో కూడా యోగి లాంటి పదాలు ఏవో ఉంటాయి తప్ప ఉండవు. ఉ ఓ ఓ అనే అక్షరాలతో సంస్కృతంలో 2 అక్షరాలు ఓడ్రు వాడవ్య, ఆ 2 శబ్దములు తప్ప మరొక శబ్దం ఉండదు. ఇంకెక్కడి నుంచి పేరు పెడతాడు వాడు, ఏం తెస్తాడు వాడు? ఓ అనే అక్షరంతో పేరు ఏంటంటే ఓక్ అని పెట్టుకోవడం. ఆయన బాగా మాడిపోయిన మైసూరు బజ్జి కుళ్ళిపోయిన నూనెలో వేసుకు తింటే అప్పుడు ఓక్కు వస్తుందన్నమాట. ఈ పేరు పెట్టుకుని రోజు ఓక్కు ఓక్కు అనుకుంటూ బతకడమే. చాలా చిత్రం అయిపోయి శాస్త్రములు పాడైపోతున్నాయి. ఇలా శాస్త్రములను పాడు చేయటమే మహాదోషమని, దానివల్ల అనేక జన్మలు ఎత్తుతామని యోగశాస్త్రం, సాంఖ్యయోగ శాస్త్రం చెబుతున్నది. అలా కపిలుడు తల్లికి ధర్మాలు చెప్పి నువ్వు ఎక్కడికి వెళతావని అడిగాట. నాయన ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియటం లేదు, ఈ చరాచర జగత్తులో అనేక కోటి బ్రహ్మాండాలు ఉన్నాయట, ఈ బ్రహ్మాండములలో ఏ బ్రహ్మాండం బాగుందో ఏది బాగాలేదో చూస్తే కదా ఎక్కడికి వెళ్ళాలో తెలిసేది. ఇప్పుడు గుంటూరు వచ్చి ఉపన్యాసం చెప్పండి అన్నారు అనుకోండి, ఎక్కడా అని అడుగుతాం, మీరేవో చెబుతారు. ఏది బాగుందని అడిగితే మీరే వచ్చి చూసుకోండి అన్నారు మీరు. అప్పుడు నేను వచ్చి చూసుకుంటాను, ఓహో ఇది బాగుంది, మన శృంగేరి పీఠం కంటే గొప్పదే ఉందనుకుని ఇక్కడ చెప్పడం మొదలెట్టాం. ఒక ప్రాంతం ముందు మన కళ్ళతో చూస్తే ఇది నచ్చిందని చెబుతాం, చూడండి నచ్చింది అని ఎలా చెబుతాం. కాబట్టి ఏ లోకములు ఉత్తమ లోకములు అనుకుంటే అవి నాకు చూపించు, అక్కడికి పెడతానది ఆవిడ. అప్పుడు ఆయన బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం ఈ మూడు లోకములను తన దివ్య శక్తితో ఆవిడకి చూపించాడు. మూడు లోకాలకి పంపాడు ఒకేసారి. ఆవిడ బ్రహ్మలోకం చూసింది, చాలా బాగుందండి బ్రహ్మలోకం అనుకుంది, కైలాసం అద్భుతంగా ఉంది, వైకుంఠము అది అద్భుతంగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఇప్పుడు నీకు ఏ లోకాలు కావాలన్నాడు ఆయన. అసలు ఏ కొడుకైనా ఇలా లోకాలకి పంపగలడా, ఏ తల్లికైనా అదృష్టం పడుతుందా? శంకరాచార్యులు వారి తల్లి ఆ యోగం పొందింది. మన ఆది శంకరాచార్యులు వారు వాడి అమ్మకి వైకుంఠం కైలాసం చూపించాడు, నాయన నాకు వైకుంఠం కావాలంది, వైకుంఠానికి పంపాడు ఆయన. అది ఆవిడ యోగం, అటువంటి కొడుకు కావాలి. తగ్గిన కొడుకులు తల్లికి పెద్ద కొడుకులు అంటే కొడుకులు అంతే వాళ్ళు. నాయన నాకు ముక్తి ఇవ్వమంటే అమ్మా ముక్తి, నాకు ముందు ముక్తి కావాలన్నట్ట వాడు. ఆవిడ ఒకవేళ ముక్తి ఇద్దాం అనుకున్నా వీడికి ఆ శక్తి ఉండద్దా? అమ్మగారు పిలిచి ఒరే నాయన నన్ను వైకుంఠానికి పంపించంటే వైకుంఠమా అది ఎక్కడుందమ్మా, వైకుంఠపురానికి స్టేషన్కి టికెట్ ఉందా అని అడుగుతాడు. కానీ ఆ మహాత్ముడు అన్ని లోకాలు చూపించాక అన్నీ బాగున్నాయి, వైకుంఠం ఇంకా బాగుంది, అబ్బో ఎన్ని అద్భుతమైనటువంటి భవనాలు, అక్కడికి వెళ్ళిపోతాను అది. ఎందుకో వైకుంఠం అందరికీ నచ్చుతుందండి, అది నాకు నచ్చింది, నేను చూశాను ఒకసారి, కాకపోతే అక్కడ ఉండిపోదాం అనుకున్నాను. ఈలోపు హరిగారు పురాణాలు అయ్యేదాకా వెళ్ళడానికి వీల్లేదన్నారు, అందుకని వెళ్ళడానికి వచ్చేసాను, కానీ లేకపోతే ఒకసారి వెళ్ళాను కళ్ళలో. అద్భుతమైన అనేక దివ్య మహిమలతో కూడినటువంటిది వైకుంఠం. అటువంటి వైకుంఠం కావాలనగానే తన అపార శక్తితో ఆవిడ వైకుంఠానికి పంపేసి తదనంతరం తాను పశ్చిమ సముద్ర తీరానికి వెళ్ళి, అంటే ఇప్పుడు మనం చెప్తాంగా పసిఫిక్ మహాసముద్రం, అక్కడికి వెళ్ళి మహాతపస్సు చేశాడు. ఆయన పేరు మీదుగా ఆ ప్రాంతమంతా కపిలారణ్యం అని పిలువబడింది. ఆయన ఏమని చెప్పట, పరఃపరాణం పరమ పరమాత్మాత్మ సంస్థిత, తపస్సుకు వెడుతూ వెడుతూ శిష్యులకి ఒక గొప్ప బోధ చేశాడు. ఈ చరాచర జగత్తులో పరమాత్మ అనే వస్తువు ఒక్కటే ఉంది, ఆ పరమాత్మ తనను తాను విభజించుకుని ఇన్ని జీవుల్ని సృష్టించాడు, ఈ జీవులందరిలో ఉన్న జీవాత్మలన్నీ ఆ పరమాత్మ నుంచి బయటకు వచ్చినవే, కాబట్టి ఇవన్నీ అప్పటికే నదిలో కలిసిపోతాయి. సముద్రము నుంచి కెరటములు బయటకు వచ్చి మళ్ళీ కెరటం వెనక్కి సముద్రంలో కలిసినట్టుగా పరమాత్మ అనే సముద్రం నుంచి జీవులనే కెరటాలు బయటకు వచ్చి కొంతకాలం ఆయా ప్రాంతాలలో ఆయా రూపములతో ఉండి సమయం వచ్చినప్పుడు తమ సాధనతో తిరిగి ఆ పరమాత్మలో కలిసిపోతాయి. కాబట్టి జీవులందరికీ చివరికి పరమాత్మ అనే సముద్రంలో లీనమవ్వడమే ధర్మం. నదులన్నీ ఎక్కడ కలుస్తున్నాయి, నదీనాం సాగర గతి, నదులన్నిటికీ సాగరుడే దిక్కు, అలాగే జీవులందరికీ పరమాత్మయే దిక్కు. ఆ పరమాత్మ నాశనము లేనివాడు, క్షయము లేనివాడు, సత్పురుషుడు, ఆయన మాత్రమే ఉన్నాడు, అందుకే ఆయన వాసుదేవుడు అని కపిలుడు చెప్పాడు. తతస్స వాసుదేవేతి విద్వద్భిహి విద్వద్భిహి పరిపఠ్యతే, అందుకే విష్ణువుని వాసుదేవుడు అన్నారు. అన్నీ తానే, అంతటా తానుంటాడు, అన్నీ తనలో ఉంచుకుంటాడు, ఆయన కానిదంటూ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. వ్యక్తం ఆయనే, వ్యక్తం అంటే ఇలా కనపడేవి బయటకు వచ్చేవి, అవ్యక్తం కనపడకుండా ఉండేవి అన్నీ ఆయనే. ఆ పరబ్రహ్మ ఇన్ని లోకములుగా, ఇన్ని పురుషులుగా, ఇన్ని జంతువులుగా కనపడుతూ ఉంటాడు. ఇదంతా ఆయనకు ఒక క్రీడ, అది కూడా బాలక్రీడ అంటే ఆయన. ఆ మహాత్మునికి ఇదంతా ఒక చిన్న క్రీడ, క్రీడతో బాలకస్యవ చేష్టాం తస్య నిశామయ అన్నారు. చిన్నపిల్లవాడు ఆడుకున్నట్టుగా ఈ సృష్టితో ఆడుకుంటాడు. ఎందుకు పుట్టించావు, ఎందుకు నశింపజేస్తున్నావు అని అడగడానికి లేదు, ఇది ఆయన క్రీడ. బ్రహ్మజ్ఞానులకి ఇది తెలుసు. రాత్రి పగలు సృష్టి ఏమీ లేకపోయినా, పంచభూతములు నశించిపోయినా నశించిపోకుండా ఉంటాడు ఆయన. అందుకే ఆయన్ని ప్రధాన పురుషుడు అని కూడా పిలుస్తారు. ఆయనే త్రిమూర్తుల రూపంలో ఉన్నాడు. స సంకోచ వికాసాభ్యాం ప్రధానత్వేపి చ స్థితః స ఏ వక్షోభకో బ్రహ్మన్ క్షోభ్యస్య పురుషోత్తమః. ఆయనే బ్రహ్మాది త్రిమూర్తులు, ఆయనే వికాసస్వరూపుడు, ఆయనే సర్వవ్యాపి. మన శరీరమును క్షేత్రము అని పిలుస్తాం. ఈ క్షేత్రంలో ఆయన ఉంటాడు, అందుకని క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు గుర్తించండి అని చెప్పాడు. ఈ విధంగా కపిలుడు తపస్సు చేస్తూ సాంఖ్యశాస్త్రాన్ని లోకమంతా వ్యాపింపజేశాడు. తదనంతరం మళ్ళీ ఈ బ్రహ్మగారి ద్వారా అనేక రకాలైన జీవులు పుట్టుకొచ్చారు. ఇదంతా జీవాత్మ నుంచి పరమాత్మ నుంచి పుట్టుకొస్తున్నటువంటి లోకాల గురించిన వర్ణన. బ్రహ్మగారి సృష్టిలో కొన్ని శాంతాలు, కొన్ని ఘోరాలు, కొన్ని మూఢములట. శాంతము అనగా సత్వగుణం ఎక్కువగా కలిగినటువంటివి. ఇటువంటి వాళ్ళు మంచి పనులు చేస్తారు, పరాక్రమం ఉంటుంది, అనవసరంగా ఎవరిని శిక్షించరు. కొన్ని ఘోరం, ఎక్కువ క్రోధంతో కూడినవి. కొన్ని మూఢం, ఎవరి మాట వినవి. ఈ భూమండలంలో హిమాలయం దగ్గర నుంచి సింధు సరోవరం వరకు ఉన్న ప్రాంతంలో ఎక్కువగా శాంత పురుషులు ఉంటారు. క్రమక్రమంగా వీళ్ళందరూ ఉండడానికి, భూమి నిలకడగా ఉండడం కోసం పర్వతాలు, ద్వీపాలు, జ్యోతిర్లోకాలు ఇటువంటి వాటితో కూడిన అనేక బ్రహ్మాండములు సృష్టించాడు ఆయన. ఈ విధంగా సృష్టి చాలా గొప్పది. ఈ విశేషాలు మొదటి రోజు కాబట్టి మనం కొంచెం క్లుప్తంగా చెప్పుకున్నాం. రేపటి చాలా అద్భుతమైన పురాణ గాథలు, మహత్తరమైన విశేషాలు ఉంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.